गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
ప్రకృతిలో మనం గమనిస్తున్నటువంటి అనేక విచిత్రాలు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. అది అంత పెద్ద గొప్ప విషయమా అనిపిస్తూ ఉంటుంది మనకి. అంత సులభంగా, అంత మనం పట్టించుకోకుండా అంత గొప్ప గొప్ప విషయాలు మనం చేసేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. అసలు మనం ఊపిరి పీల్చుకుంటాం అనుకుంటున్నాము అనేది ముక్కు దిప్పడేసినప్పుడు తప్ప మనకు గుర్తురాదు. లేకపోతే అసలు మనకు ఒక ముక్కు ఉందని, ఆ ముక్కు ద్వారా మనం ఊపిరి పీల్చుకుంటున్నామని కూడా మనకు తెలియదు. ఆ ఊపిరి పీల్చుకోవటానికి అవసరమైనటువంటి పరిస్థితులు, ఆ ఊపిరి ఆగిపోవటానికి కావలసిన పరిస్థితుల గురించి కూడా మనకేం తెలియదు. పుట్టిన క్షణం నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. శరీరం వదిలేసినప్పుడు మాత్రమే ఆ ఊపిరి ఆగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. రెండో తమాషా జరుగుతూ ఉంటుంది మన జీవితంలో. ఊపిరి పీల్చుకోవటం ఒకటే కాదు, కానీ ఈ ఊపిరి పీల్చుకోవటంలో కూడా ఇంకో తమాషా ఏంటంటే, ఇది మనం అప్రయత్నంగా చేస్తున్నాం. మనం శ్రమపడి కష్టపడి ఊపిరి పీల్చుకోవాలి, కుడిముక్కుతో ఊపిరి పీల్చుకుంటున్నాను, ఇప్పుడు ఎడమ ముక్కుతో ఊపిరి పీల్చుకుంటున్నాను, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని ఏ విధమైనటువంటి డిసిప్లిన్ లేదు అక్కడ. ఊపిరి పీల్చేసుకుంటూ ఉంటున్నాం మనం, అది ఒప్పేసుకుంటున్నాం. అసలు ఇది ఎవడైనా బలవంతంగా మన ముక్కు నొక్కేస్తే తప్ప ఆ ఊపిరి పీల్చుకోవటానికి వెనకాతల మన జీవితానికి ఎంత అవసరమో మనం గుర్తించాం. అలాగే ఇంకో విచిత్రమైన సంఘటన జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి 9:30 అవుతుంది, టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తూ ఉంటుంది, ఆ ప్రోగ్రాం చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకో పక్క కళ్ళలా మూతలు పడుతూ ఉంటాయి, తల విదిలించుకుని ఒకసారి మొహన్ సన్నిలతో కడుక్కుని మళ్ళా చూస్తారు. మీరు ఎంత అవస్థ పడినా నిద్రలో గడుపుతారు. ఈ నిద్రలోకి వెళ్ళిపోవటం ఎలా వెళ్తున్నారో మీకు తెలియదు. నిద్ర వస్తోందని మీకు తెలుసు, కానీ ఈ నిద్రలోకి ఎలా వెళ్తున్నారు మీరు తెలీదు. మరి నిద్రలోంచి ఎవరు మేల్కొల్పకపోతే, మామూలుగా చాలా మందిని మేల్కొల్పం మనం, వాళ్ళంతా వాళ్లే లేస్తారు. ఈ మేల్కొల్పకపోతే నిద్రలోంచి మనకి మెలకు ఎలా వస్తుంది, దీని గురించి కూడా ఒక్కడు పట్టించుకోడు. మనం అందరం తెలివైన వాళ్ళమే, మానవులు అంత బుద్ధిమంతులు ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాను తప్ప, అసలు మనం ఎందుకు నిద్రపోతున్నాం, నిద్రలోంచి ఎలా లేస్తున్నాం. ఖచ్చితంగా నిద్రపోయినవాడు ఖచ్చితంగా నిద్రలేస్తాడు. అది మనకి ఎంత గ్యారంటీ అంటే, నిద్రపోవటానికి ఒక్కడు భయపడ్డా, అందరూ నిద్రపోవటానికి తొందరపడుతూ ఉంటారు. ముఖ్యంగా క్లాస్ రూమ్స్ లో వాటిలో అక్కడ నేను చాలా చూస్తాను. నాకు ఒక్కటే బాధ ఏంటంటే, లెక్చరర్కి అలా పడుకోవడానికి వీలు లేదు, పాపం వాడు మాట్లాడుతూ ఉండాలి. స్టూడెంట్స్ మాత్రం నిద్రపోవడానికి చాలా అనువుగా ఉంటుంది బ్యాక్ బెంచ్లో. కానీ ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, మనం నిద్రపోయాం ఖచ్చితంగా కొంతసేపు అయ్యాక, గంట 2 గంటలు 3 గంటలు 5 గంటలు 6 గంటలు, చాలా మంది గొప్ప కుంభకర్ణులు వంశజులు అయితే 12 గంటలు 13 గంటల తర్వాత ఖచ్చితంగా నిద్రలేస్తారు. ఈ నిద్ర లేపేటటువంటి శక్తి ఏమిటి? పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణం వరకు మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. ఊపిరి పీల్చుకుంటున్నంత వరకు కూడా మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. మన గుండె కొట్టుకుంటున్నంత వరకు కూడా మనలో ఉన్నటువంటి రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. రక్త ప్రసరణ జరుగుతున్నంత వరకు మనలోని అరుగుదల ఉండనే ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటాం మనం. అనారోగ్యంగా ఏదైనా ఒక ఇంద్రియం పాడైనప్పుడు మాత్రమే మనం దాని గురించి ఆలోచిస్తాం, అయ్యో ఇది ఉందా అని. లేకపోతే దాని ఉనికిని మనం గుర్తించాం. సాధారణంగా చిన్నప్పుడు పళ్ళు ఉన్నాయని ఎవరికి తెలీదు, 40-45 ఏళ్లు రావటం మొదలెట్టాక అప్పుడు పళ్ళ గురించి గుర్తొస్తుంది వాడికి, కదలటం మొదలెట్టాక. అవి అంతవరకు వాటిని ఉపయోగించేస్తాడు తప్ప అవి అక్కడ ఉన్నాయి అని మనకి తెలియదు. అలాగే ఏ గాయత్రి మంత్రం ఈనాడు మిమ్మల్ని మేము అడుగుతున్నాము జపము చెయ్యమని, ఏ గాయత్రి మంత్రం ఋషులందరూ కూడా నగాయత్రి పరమ మంత్ర, ఈ గాయత్రి మంత్రాన్ని మించినటువంటి శక్తి ప్రపంచంలో లేదని చెప్తూ వచ్చారు. ఆ గాయత్రి మంత్రం మీరు పుట్టిన దగ్గర నుంచి జపం చేస్తూనే ఉన్నారు, అది తెలీదు మీకు. ఏ విధంగా అవుతే పుట్టిన దగ్గర నుంచి మీరు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు, పుట్టిన దగ్గర నుంచి ఏ విధంగా అవుతే మీరు నిద్రపోయి నిద్ర లేస్తూ ఉన్నారు, అదేవిధంగా గాయత్రి మంత్రాన్ని కూడా మీరు చేస్తున్నారు. ఏమిటా గాయత్రి మంత్రము అంటే ఊపిరి పీల్చుకోవడం, శ్వాస సోహం అనేటటువంటి అజపా గాయత్రి నిరంతరము ప్రతి మనిషి చేస్తున్నాడు అని చెప్పాక ఋషులు లెంపలేసుకున్నారు. మేము చాలా తప్పు చేశాం, ప్రతి మనిషి కాదు ప్రతి జీవి అని మళ్ళా కరెక్ట్ చేసుకుని, చెట్టు చేమలు ఇవి కూడా గాయత్రి మంత్రం చేస్తాయి, వీటికి కూడా శ్వాస ఉన్నది అని తేల్చి చెప్పారు వాడు. అంచేత సృష్టి యావత్తు ఏ మంత్రశక్తి ద్వారా అవుతే నిలబడి ఉన్నదో, సృష్టి యావత్తు ఏ మంత్రశక్తి ద్వారా అవుతే ఇంత స్థాయి వరకు వచ్చిందో, కొన్ని కారణాంతరాల చేత ఏ వ్యక్తి అవుతే సృష్టిలో భగవంతుడికి సహాయకారిగా ఉండి సృష్టిని ఒక ఉద్యానవనంగా నందనవనంగా మార్చాలి అనేటటువంటి శపథం తీసుకున్నాడో, అటువంటి మనము అంటే మీరందరూ కూడా మానవజాతి మొత్తము, మానవజాతి మొత్తము అనుకుంటే మనం లెక్క పెట్టుకుంటే 800 కోట్లు ఉంది ఇప్పుడు ప్రపంచం మీద మానవజాతి. మనమేమనుకుంటాం 800 కోట్లు చాలా ఎక్కువని, కానీ ఆకాశంలో రాత్రిపూట మనం తలెత్తి పైకి చూస్తే కొన్ని కోట్ల 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 గ్రహాలు కనిపిస్తాయి మనకి, నక్షత్రాలు గ్రహాలు. వీటన్నిటి మీద కూడా మానవుడు ఉన్నాడా లేదా అని గత 50 సంవత్సరాలుగా ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఎక్కడా మనిషి కనిపించలేదు. అంటే మనకి కనిపిస్తున్నటువంటి ఇన్ని కోట్లను కోట్ల గ్రహాలలో మానవుడు లేడు. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఎన్నో వంతు ఉన్నాడు అంటే 84 లక్షల జీవకోటిలో వీడు ఒకడు. అంటే మిగతా ఎన్ని జీవకోట్లున్నాయన్నమాట భూమి మీద? 83,99,999 జీవకోట్లున్నాయి. వాటితో పాటు మనిషి ఒక్కడు. అంచేత వీడు ఏదో చాలా గొప్పగా నేను 800 కోట్లు ఉన్నాను అనుకున్నప్పటికీ కూడా ఆ మిగతావన్నీ కూడా ఒకసారి మన మీద ఆక్రమణ చేయటం మొదలెడితే మనం నిలబడలేము వాటి ధాటికి. కానీ మనిషికి ఆలోచన శక్తి అంటూ ఒకటి ఇచ్చి, మంత్రశక్తిని ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యము ఒకటి ఇచ్చి, దానిని మనకి అందజేయగలిగేటటువంటి ఋషుల్ని కూడా కల్పించి వాళ్ల ద్వారా మనకి అందజేసినటువంటి అద్భుతమైనటువంటి గాయత్రి మంత్రశక్తి యజ్ఞ ప్రక్రియని మనం మర్చిపోయాం. పూర్తిగా మర్చిపోయినంత మాత్రాన ఏ గురువు ఒప్పుకోడు కదా, మనం గుర్తు చేస్తాడు. చదువుకోలేదు సార్ అంటే మొదటిసారి ఏమంటాడు, సరే రేపు చదువుకురా అంటాడు. రెండో రోజు వెళ్తే ఇంకా చదవలేదు సార్ అంటే కొంచెం కోపం వస్తుంది గురువుకి. నాలుగోసారి కూడా అదే మాట అంటే వచ్చి ఇంటికి వచ్చి కూర్చుని చెవులు అవి మెరిపెట్టి చెప్తాడు. ప్రస్తుతం చెవులు మెరిపెట్టే స్థితికి రాలేదు కానీ ఇంటికి వచ్చి చెప్పే స్థితికి మాత్రం ఎదిగారు ఋషులు. అంచేత ఆ ఇంటికి వచ్చి మీ ద్వారా వాళ్ళు మీకు చెప్పవలసినటువంటి విషయాలు వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే, ఇన్ని వేల జన్మలు మీరు ఎత్తారు, ఒక్కొక్క మనిషి వెనకాతల జీవిత చరిత్ర కనుక చూసుకుంటూ ఉంటే కొన్ని వేలాను వేల జన్మలుంటాయి. మీకే నాకే కాదట, అర్జునుడు కృష్ణుడు కూడా బహునిమే వ్యతీతాని జన్మాని తవచి అర్జున, నువ్వు నేను కూడా చాలాసార్లు జన్మలెత్తాము, ధాన్యహం వేద సర్వాణి అవంతా నాకు తెలుసు, మొత్తం వేత్త పరంతపా నీకు తెలీదు అన్నాడు. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం, అనేక జన్మలు ఎత్తాం, అనేక రకాలుగా రకరకాల బాధలు పడుతూ వచ్చాం, జీవిస్తూ వచ్చాం, పుడుతూ వచ్చాం, గెలుతూ వచ్చాం. కానీ మన అదృష్టం ఏంటి అంటే ఈ కాలంలో పుట్టాం మనం. ఏంటి ఈ కాలంలో పుట్టేటటువంటి అదృష్టం? ప్రపంచంలో ఎప్పుడూ కనీ విని ఎరుగునటువంటి అద్భుతాలు మీరు కళ్లారా చూడబోతున్నారు. దేశకాల పరిస్థితుల్లో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క గొప్పతనం జరుగుతూ ఉంటుంది. ఆ గొప్పతనాలలో ఆ గొప్ప సంఘటనలో ఈనాడు జరగబోయేటువంటి చాలా ప్రముఖ సంఘటనలు ఏంటి అంటే, మానవ జాతి మార్పు చెంది అతి మానవ జాతిగా మారబోతుంది. దీన్ని కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. వాటి యొక్క బీజాలు మీలో కూడా ఉన్నాయి. ఏం చెప్తున్నాను నేను, ఏ విధంగా అవుతే రాయి నుంచి చెట్టుగా, చెట్టు నుంచి జంతువుగా, జంతువు నుంచి మనిషిగా మనం ఎదిగాము. ఈనాడు మానవ శరీరం ఏ విధంగా అవుతే మనం ధరించి ఉన్నాము, అదే విధంగా అతి త్వరలో కొన్ని సంవత్సరాలలోనే అతి మానవుల్ని కూడా మనం కళ్లారా చూడగలుగుతాం. అతి మానవుల్ని కూడా మనం కళ్లారా చూడగలుగుతాము అనే దాని పదానికి అర్థం ఏంటి, ఈ అతి మానవులు ఎలా ఉంటారు, వాళ్ళకి నాలుగు కొమ్ములు ఉంటాయా, నాలుగు చేతులు ఉంటాయా, ఓ చేతిలో గద, ఓ చేతిలో పద్మం, ఓ చేతిలో శంఖం, ఇంకో చేతిలో కిరీటం, అలాంటివి ఏవైనా ఉంటాయంటే అలాంటి విచిత్ర వేషధారణ ఏమి ఉండదు. అలాంటి విచిత్ర వేషధారణ ఏమైనా జరిగినా మనం కూడా నవ్వుకుంటాం తప్ప ఏం చేయం, వాళ్ళని ఆఫీసులో వాటిలోకి రానివ్వం మనం. ఏంటి అతి మానవ చేతనత్వంలో ఉండేటటువంటి చాలా ప్రముఖమైనటువంటి రహస్యం ఏంటి అంటే, ఈనాడు మనం ఒకటి చేద్దాం అనుకుంటాం, అది మాత్రం మనం చేయం, ఇంకోటి ఏదో చేస్తాం. మీరు కాస్త జాగ్రత్తగా చూడండి. ఖచ్చితంగా నేను ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, లెక్చరర్ గా నేను క్లాస్కి వెళ్ళిన మొట్టమొదటి రోజు ఫస్ట్ క్లాస్ మీలో ఎంతమందికి కావాలి అంటే, చేతులు ఎత్తని ఒక విద్యార్థి కూడా ఉండడు, అందరికీ ఫస్ట్ క్లాస్ కావాలంటారు. తమాషా ఏంటంటే అందులో 80 మంది ఫెయిల్ అవుతారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కనుక మనం చూస్తే, నేను మీకు ఫస్ట్ క్లాస్ కావాలా అక్కర్లేదా అని చేతులు ఎత్తమంటే అందరూ చేతులు ఎత్తుతారు, ఇంకా కొంతమంది రెండు చేతులు కూడా ఎత్తుతారు. అంటే నాకు వాళ్ళ ఉద్దేశం అర్థం కాదు ఏంటో, కానీ ఎత్తుతారు. సరే నేను నవ్వి ఊరుకుంటాను. ఇచ్చేందంటే అక్కడ నా ఉద్దేశం వాళ్ళకి చదువుకోవాలని ఉందా లేదా తెలుసుకోవటమే కదా. అంతే, క్లాసులోకి చేరినటువంటి ప్రతి వ్యక్తి చదువుకుని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని ఉంటుంది ఒకటి. రెండోది, యాజ్ ఏ లెక్చరర్ నేను చెప్పగలిగేది ఏంటంటే, ఖచ్చితంగా చదువుకుంటే పరీక్షకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వగలడు. యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడా, క్లాసులో అందరికంటే ముందు వస్తాడా అంటే కష్టం చెప్పలేం, కానీ ఫస్ట్ క్లాస్ అందరికీ గ్యారంటీగా ఉంటుంది. ఈ గ్యారంటీ ఉన్నప్పుడు, పాఠం చెప్పడానికి అక్కడ గురువు ఉన్నప్పుడు, వాళ్లకు కావలసిన తిండి తిప్పులు చూడటానికి తల్లిదండ్రులు ఉన్నప్పుడు, వాళ్లకు కావలసినటువన్నీ సమకూర్చడానికి ఇంతమంది ఉన్నప్పుడు కూడా 180 మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని ఒక్కడ ప్రశ్న వేయటం లేదు, ఒక తల్లిదండ్రులు ప్రశ్న వేయటం లేదు, ఒక లెక్చరర్ ప్రశ్న వేయటం లేదు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రశ్న వేయటం లేదు, ఎవడు ఏమి ప్రశ్న వేయడు. అంటే ఏంటన్నమాట, ఫెయిల్ అయ్యటమే మా సహజమైనటువంటి జన్మ హక్కు అనేటటువంటి స్థాయిలో ఉన్నాం. లేకపోతే ప్రశ్నించాల్సిన ఎందుకు ఫెయిల్ అయ్యామని. ఫెయిల్ అవ్వాల్సిన అవసరం ఉంది, క్లాస్కి వెళ్లారు, చదివారు, పాఠం విన్నారు, ఆ పాఠం నుంచే ప్రశ్నలు వచ్చాయి. అదే విధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా 100కి 110 మంది ఫెయిల్ అవుతున్నారు. ఇందుకు 110 మంది ఫెయిల్ అవుతున్నారు, అసలు 100కి 200 మంది ఫెయిల్ అవుతున్నారు అని చెప్పాల్సి వస్తుంది నేను. ఎందుకంటే అసలు ఆధ్యాత్మిక జగత్తులో ఏవి క్లాసులో అడుగు పెట్టేవాళ్లే చాలా తక్కువ మంది. మామూలుగా ఇక్కడ చదువులో క్లాసుకే అడుగు పెట్టేవాళ్లు ఎలా తక్కువ మంది ఉన్నారో, ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెట్టేవాళ్లు చాలా తక్కువ మంది. ఈ ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెట్టిన వాళ్లలో కూడా 3 రకాలైనటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మికత, భగవంతుడు, దేశము, మనము దేవుని గురించి తెలుసుకోవాలి అనే ఆలోచనతో అడుగు పెట్టాం మనం. అక్కడ దేని గురించి అడుగు పెడతాం, ఆరోగ్యం బాగోలేదను, పిల్లలు లేదను, ఉద్యోగాలు లేదను, ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళెవరూ మనకి రికమెండ్ చెయ్యరు కనుక గాయత్రీదేవి ఏదైనా చేసేస్తుందేమో, సంతోషిమాత ఏదైనా చేసేస్తుందేమో, లేకపోతే భగవంతుడు ఏదైనా చేసేస్తాడేమో అనే ఉద్దేశంతో మనం అక్కడ అడుగు పెడతాం తప్ప ఆధ్యాత్మిక జగత్తులో నిజమైన ఆధ్యాత్మికతను తెలుసుకుని అడుగు పెట్టము. ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది, ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 75 కోట్ల మంది వైపుకి చాలా ఆశగా చూస్తున్నారు అని ఋషుల పుస్తకాల్లో రాస్తున్నారు. ఇందువల్ల ఆధ్యాత్మికత అంటే ఏమిటో, భగవంతుడు అంటే ఏమిటో, యజ్ఞం అంటే ఏమిటో, మాల అంటే ఏమిటో, జపం చేయటం అంటే ఏమిటో మీ అందరికీ తెలుసు. అసలు ఇదే నేను రష్యాలోకో అమెరికాలోకో వెళ్ళిపోయి అక్కడ ఎంఎస్సీలు పిహెచ్డి చేసిన వ్యక్తులందరినీ ఓ చోట కూర్చోబెట్టి మీరు జపం చేయాలి అంటే, ముందు నేను జపం అంటే ఏంటో చెప్పడానికి 5-6 గంటలు పడుతున్నా వాళ్ళకి. మీకేమీ నేను చెప్పకలేను, మీరు జపం చేసుకుంటారా, పేర్లు ఇవ్వండి అంటే టకటకటకటక పేర్లు ఇచ్చేస్తున్నారు మీరు. తర్వాత ఇంకోటి ఏంటి, భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆ భగవంతుడు మన పరిస్థితులకు అనుగుణంగా కావలసినటువంటి వాతావరణంలో మార్పు చేస్తాడు అని చెప్తే మీరు వినేసి దానికి తగినటువంటి ప్రయత్నాలు చేస్తారు. అక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా అని దానికి నిరూపించడానికి నాకు కొన్ని రోజులు పడుతుంది ఆ నిరూపణ ఇవ్వడానికి. అక్కడ అంచేత విదేశీయులతో పోల్చి చూస్తే మనం అందరం చాలా అదృష్టవంతులే. ఏ విధంగా అదృష్టవంతులో మనం భగవంతుడు ఉన్నాడు అనే దానికి మనకి ఏ విధమైనటువంటి అథారిటీ అక్కర్లేదు. మన మనస్సులోంచే ఆ స్ఫురణ ఉంది, మనం తెలియకుండానే నమ్మేస్తాం భగవంతుడు ఉన్నాడు అని. రెండోది మనకి తెలిసిన స్ఫురణ ఏంటి, ఆ భగవంతుడు వైపుకు వెళ్ళటానికి అనేక మార్గాలు మనకు తెలుసు. నామజపం వల్ల వెళ్ళొచ్చని తెలుసు, దానాలు చేయటం వల్ల వెళ్ళొచ్చని తెలుసు, మంచి పనులు చేయటం వల్ల వెళ్ళొచ్చు అని తెలుసు, యజ్ఞాలు చేయటం వల్ల వెళ్ళొచ్చు అని తెలుసు అని పండితులకే కాదు మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈనాడు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ఒక్కొక్క పరిస్థితుల్లో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దేవీ పూజ చేసినప్పుడు చేసేటటువంటి ప్రసాదాలు, వినాయకుడు పూజ చేసేటప్పుడు ప్రసాదాలకి కొంచెం తేడా వస్తుంది. అంతే కదా, దేవి పూజ అది చేస్తున్నప్పుడు పులిహారం అవంతా చేస్తూ ఉంటే వినాయక పూజ చేసినప్పుడు ఉండరాళ్ళు తయారు చేయాల్సి వస్తుంది. అలాగే ఈనాడు దేశకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి దేవతాశక్తులు ఉన్నప్పటికీ కూడా ఈనాడు అసలు మనిషికి లోపించింది ఏంటి అంటే సద్బుద్ధి లోపించింది. మంచిగా ఆలోచించలేకుండా ఉన్నాడు వాడు. అంచేత ఆ మంచి ఆలోచనను అతనికి కలగజేయటానికి అవసరమైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం కనుక మీ చేతిలో ఇచ్చబడినటువంటి ఆ గాయత్రి మంత్రం ద్వారా మీరు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని సద్బుద్దిదాయకమైనటువంటి వాతావరణంగా మార్చండి అని కోరుతున్నాం. ఈ మార్చండి అని కోరటంలో ఉన్నటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి సైంటిఫిక్ వైజ్ఞానికమైనటువంటి నియమం ఏంటి అంటే, మనం ఎటువంటి పరిస్థితులు కలగజేస్తామో అటువంటి కోరికే మనిషి కోరుతాడు. మీరు ఎప్పుడైనా ఏదైనా హోటల్కి వెళ్లి ఆర్డర్ ఇవ్వకముందు ఒక్క నిమిషం మీ పక్కవాడు ఏం ఆర్డర్ ఇస్తాడో చూడండి, ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. మీలో చాలా మంది హోటల్కి వెళ్ళండి, ఈ ఎక్స్పెరిమెంట్ కోసమే హోటల్కి వెళ్ళండి, పోనీ అభ్యంతరం ఏం లేదు, ఇంతవరకు వెళ్ళకపోతే అంటే అంటే హోటల్ కొంచెం రష్గా ఉండాలి. మీరు ఒక్కరే ఆ హోటల్కి వెళ్తే లాభంలే, మీకంటే ముందు 10-15 మంది ఆ హోటల్లో కూర్చొని ఉండాలి. మీరు ఏది ఆర్డర్ ఇవ్వకండి, మొట్టమొదట వ్యక్తి అక్కడ కూర్చున్న 10-15 మంది ఒకడితో ఒకడితో సంబంధం ఉండదు. వాడు ఏం ఆర్డర్ ఇస్తాడో మిగతా తమ్మండుగురు కూడా అదే ఆర్డర్ ఇస్తారు. సాధారణంగా మీరు చూడండి, చాలా తక్కువ కేసులో అది ఫెయిల్ అవుతుంది. మనం ఇలా ఇలా ఆలోచించుకుని ఏం ఆర్డర్ ఇవ్వాలి అని చెప్తుంటే పక్కవాడు ఇడ్లీ అంటాడు, అవడో వాడు అవడో మనకి తెలియదు, మనం కూడా ఇడ్లీ అనేస్తాం. అలాగా మీరు ఈ గాయత్రి మంత్ర వాతావరణాన్ని మీ ఇంట్లో అలా నడుపుకుంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అది చేసినా చేయకపోయినా ఆ ఇడ్లీ అన్న మాట వాళ్ళ నోట్లోంచి ఎలా వచ్చిందో ఈ గాయత్రి మంత్రం వాళ్ళ నోట్లోంచి వస్తుంది, అది అక్కడ అంతరార్థం. అంచేత రోజుకి కనీసం 5 మాలలు మీరు గాయత్రి చేస్తూ ఉంటే సహజంగా మీ మనస్సులోంచి ఆ గాయత్రి మంత్రమే బయటికి వస్తుంది. ఇంకో లక్షణం ఏంటి, మంత్రం ఒక్కటి, మంత్రం ఎప్పుడు నాశనం అవదు, అక్షరమైనది. అంచేత మనం అందరం కలిసి ఉచ్చారణ చేసినటువంటి గాయత్రి మంత్రాలన్నీ కూడా ఆకాశంలోకి చేరుతాయి. ఆకాశంలో ఎటువంటి వాతావరణం క్రియేట్ చేస్తాయి, సద్బుద్దిదాయకమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తాయి. కనుక ఈనాడు ఉన్నటువంటి దుర్బుద్దిదాయకమైనటువంటి ఆలోచనలు సమసిపోయి మెల్లిగా మానవుడు మంచి వైపుకి వెళ్ళటానికి తగినటువంటి వాతావరణం ఏర్పడటానికి ఈ ప్రయోగం చేస్తున్నాము. కానీ ఒక్క ప్రయోగము ఈ కాలనీలో మాత్రమే 10 మంది చేస్తే ఏం లాభం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చేయాలి కదా. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చేస్తే ఎంతమంది చేస్తే దీనికి ఫలితం వస్తుంది అని చెప్తే, ఋషులు మనకి చెప్పింది ఏంటి అంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, 1000 మందికి ఒకడు చేస్తే చాలు అన్నాడు. ఇది ఎంతవరకు నిజమని న్యూజిలాండ్లో ఒక ప్రయోగం చేశారు. మహర్షి మహేష్ యోగి పేరు మీరు వినే ఉంటారు, వినకపోతే కూడా ఆయన ఋషికేశ్లో చాలా పెద్ద యోగి. ఆయన ఏం చేశాడు, న్యూజిలాండ్లో ఒక ఏరియా తీసుకున్నాడు, సెటిల్మెంట్ ఏరియా లాంటిది. అంటే దొంగలు కూనికూర్లు వాళ్ళందరూ కూడా జైలు నుంచి విడుదలైన తర్వాత అక్కడ గవర్నమెంట్ వాళ్ళని అక్కడ ఉండటానికి పర్మిషన్ ఇస్తుంది. కానీ అలవాట్లు ఎక్కడ పోతాయి వాళ్ళకి, అంచేత వాళ్ళు ఆ పనులు చేస్తూనే కూర్చుంటారు. అక్కడున్న పోలీసులు వాళ్ళు ఏం చేయలేకపోతూ ఉంటే ఈయన అక్కడికి వెళ్ళాట. ఈయన అక్కడికి వెళ్ళి నేను ఇలాగ రామా అని ఏదో నామం చేయించేస్తాను, అందరూ సుఖంగా అయిపోతాను అంటే నవ్వుకున్నారు వాళ్ళు. కానీ ఏమో ఏదో అంటున్నాడు కదా, గడ్డం బాగానే ఉంది, కాషాయ బట్టలు వేసాడు. కాషాయ బట్టలు గడ్డ ఉండగానే సాధారణంగా ఏంటి, భారతదేశం నుంచి వచ్చాడు, వీడికి యోగం వచ్చు అని చాలా మందికి నమ్మకం. అంచేత అక్కడ ఉన్నటువంటి మేయర్ ఏం చేశాడు అంటే, సరే మీరు ప్రయోగం చేసుకోండి అన్నట్ట. 1965 ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని న్యూస్ పేపర్స్ లోనూ పడింది ఈ విషయం. మన భారతదేశం వాళ్ళకి తప్ప మిగతా అందరికీ తెలుసు. తమాషా అది, ఇంత గొప్ప విషయము. ఈనాడు ఇప్పుడు నేను మీకు చెప్తా ఉంటే తెలుసు, కొంతమంది తెలుసునేమో, నేను అంత మరీ ఖచ్చితంగా ఎవరికి తెలియదు అని నేను చెప్పలేను. కానీ భారతదేశం వాళ్ళకి ఇలాంటిది పట్టదు. ఏరోప్లేన్ ఎక్కడైనా పడిపోయిందా, లేకపోతే ఏ సినిమా ఎప్పుడు ఎక్కడ రిలీజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పగలం. కానీ ఇలాంటి విషయాలు దేశానికి ప్రపంచానికి పనికొచ్చే విషయాల గురించి పెద్దగా దృష్టి ఉండదు. కనుక 1965 డిసెంబర్లో మొదలెట్టారు ఆ ప్రయోగం. అక్కడ ఏంటా ప్రయోగము, ఫారిన్ కంట్రీస్ లో అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, సుమారు 2,000 మంది 3,000 మంది కలిసి ఓ చోట జీవిస్తూ ఉంటారు. ఆ అపార్ట్మెంట్స్ అంటే తెలుసు కదా, చాలా అంతస్తులు కట్టి ఉంటాయి. అక్కడ అంతస్తులు అందరూ కలిసి సుమారు 200-300 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓ అపార్ట్మెంట్ లో 10 మంది చొప్పున మనం లెక్క చూసుకుందాం, ఓ అపార్ట్మెంట్ లో 2,000 మంది ఉన్నాయి అనుకుందాం మనం. ఇతనేం చేశాడు, ఒక అపార్ట్మెంట్ కి ఇద్దరు తీసుకున్నాడు. అంటే 1,000కి ఇద్దరు అయ్యారు కదా, 1,000 మందికి ఒకడు. అలాగా అక్కడ సుమారు 50,000 మంది ఉంటే 50 మందిని తీసుకున్నాడు. ఆ 50 మందికి ఏం చెప్పాడు అంటే, నేను మీకు ఒక మంత్రం ఇస్తాను. నేను ఆ మంత్రాన్ని మీరు పొద్దున్న 20 నిమిషాలు సాయంత్రం 20 నిమిషాలు జపం చేయండి చాలు, ఇంకేం చేయక్కర్లేదు అన్నాడు. ఇంకేమీ చేయక్కర్లేదా అన్నారు. చెయ్యాలి, ఇంకా చాలా చేయాల్సి ఉంది, అవంతా ఇప్పుడు మీరు చేయలేరు, మీరు కేవలం జపం చేయండి చాలు అన్నాడు. సరే అన్నారు ఆ 50 మంది కూడా. 4 వైపులా 4 విడిపోయారు, 4 పదులు. మధ్య ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో 10 మంది మొత్తం, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, 4 వైపులా 10-10 మంది కూర్చున్నారు. మధ్య అపార్ట్మెంట్ లో 10 మంది కూర్చున్నారు. పొద్దున్న 6 గంటల నుంచి 6:20 వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 6:20 వరకు వాళ్ల పని ఇది అంతే. 10 మంది కలిసి కూర్చుని అమ్మ గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ కూర్చున్నారు. 1 నెల 2 నెలలు 3 నెలలు అయింది. 4వ నెలలో సడన్ గా పోలీస్ ఆఫీసర్ పరిగెట్టి వచ్చాడు. ఈ సెటిల్మెంట్ లో మనుషులు ఎక్కడికి వెళ్ళిపోయారో అనుమానం వచ్చింది. తోడి ఇచ్చారంటే ఒక హత్య జరగలేదు, ఒక దోపిడీ జరగలేదు, ఏమీ జరగలేదు ఆ ఏరియాలో. ఏం జరిగింది అంటే, వాళ్ళెవరికి చెప్పబడలేదు ఈ ప్రయోగం చేస్తున్నాం అని. 50 మందికి తెలుసు, మిగతా వాళ్ళెవరికి ఈ విషయం చెప్పబడలేదు, ఇలా చేస్తున్నాము దానివల్ల మీ మనస్సును మారుతాయని. సరే అప్పుడు మహేష్ యోగి చెప్పాడు, ఇలా చేయించాను, మీరే అడిగారు కదా ఆ రోజు, నవ్వారు మీరు, అంచే చేయించాను అని. చెత్త దీనివల్ల ఏం కాదు, మా వాళ్ళు స్వతహాగా మంచివాళ్ళు, నీ జపం వల్ల ఏం మారలేదు వాళ్ళు అన్నారు. అయితే మానేయండి జపం అన్నారు. 4 రోజుల తర్వాత మళ్ళా మామూలు మళ్ళా మొదటికి వచ్చేసింది. సరే మళ్ళా జపం మొదలెట్టారు. ఈసారి 3 నెలల్లోనే ప్రజలందరూ అక్కడ మంచిగా మారిపోయారు. మారిపోయిన తర్వాత ఈనాటికి అక్కడ 1966 జనవరిలో మహేష్ యోగి యొక్క బొమ్మ పెట్టి మహర్షి ఎఫెక్ట్ అని ఇప్పటికీ కూడా అక్కడ పెట్టబడి ఉన్నది. అది ఈ ప్రయోగం ఇప్పుడు చేయమంటున్నది. ఎలా ఊరికి, ఇప్పుడు ఈ ఊళ్ళో ఎంతమంది ఉంటారు సుమారుగా, ఊరు మొత్తం 1,00,000 అంటే 100,000 కదా, అంటే 100 మంది చేస్తే చాలు కదా, ఏంటి తక్కువ. కానీ 100 మంది చేస్తే చాలు అని 101వాడు చేస్తే ప్రమాదం ఏం రాదు కదా. తక్కువ కంటే తక్కువ 100 అని చెప్పాం, కానీ 100 కంటే ఎక్కువ చేస్తే తప్పేం లేదు. కనుక మీ ఒంగోలులో మొత్తం కూడా కలిసి 24 కోట్ల గాయత్రి మంత్ర జపం మనం కనుక తయారు చేయగలిగితే, ఈ సూక్ష్మ జగత్తులో 24 కోట్ల సద్బుద్ధిదాయకమైనటువంటి ఋషులు ఇచ్చినటువంటి ఆ మంత్రాలు అక్కడ ఉన్నప్పుడు 1,000 యజ్ఞకు ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, 1,000కి మానవ మస్తిష్కానికి చాలా దగ్గర సంబంధం ఉందని. 22, 23, 24 తారీఖుల్లో జరిగేటటువంటి ఆ 1,000 యజ్ఞకుండాల ద్వారా వేసినటువంటి ఆహుతి ఈ 24 కోట్ల గాయత్రి మంత్రాన్ని కిందకి తీసుకురాకు వస్తే ఎంతకంటే కావాల్సిందే ఉంది. కానీ ఇందులో మీరు పడే శ్రమ ఏమీ లేదు. శ్రమ ఏమైనా ఉంది అంటే, మీకు ఖాళీగా ఉన్న టైంని కొంచెం సదుపయోగం చేసుకోండి. 20 నిమిషాలు 1/2 టైం లేని ఒక్క భారతీయుడు కూడా ఉండడు, గ్యారంటీ అది. ఒకవేళ నిజంగా అంత కష్టంగా ఉంటే మీకు టైం దొరకటానికి ఓ 1/2 ముందు లేవచ్చు, లేకపోతే ఓ 1/2 తర్వాత పడుకోవచ్చు. అంచేత టైం లేదు అనేటటువంటి వంకతో, కుదరదు అనేటటువంటి వంకతో ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగంలో మీరు పాలు పంచుకోకుండా ఉండకండి. ఖచ్చితంగా పాలు పంచుకోండి. ఇంచేత రేపు దీని ఫలితాలు పేపర్లో గాని ఎక్కడా గానీ ప్రపంచంలో గానీ ప్రపంచ చరిత్రలో రికార్డు అయినప్పుడు ఇవన్నీ రికార్డెడ్గా ఉంటాయి. మీకు గుర్తుందా, ఇప్పటికీ చీరాల పేరాల గురించి చెప్పుకుంటాం. నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో ఊరికి ఊరు మొత్తం వదిలేసి ఇంట్లో ఉండకుండా సముద్ర పోటీ గడిపే ఉన్నారు వాళ్ళు. యాంటీ ఎడ్యుకేషన్ ఎందుకు చెప్పుకుంటున్నావు, అందరూ కలిసి చేశారు కనుక. అదేవిధంగా ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోగము ఇది వరకు ఎన్నడూ జరగలేదు. ఎందుకు జరగలేదని చెప్తున్నామంటే, ఇది వరకు మూడు అశ్వమేధాలు మాత్రమే రాముడు చేశాడు. మూడు అశ్వమేధాలు మాత్రమే యుధిష్ఠిరుడు చేశాడు. చంద్రగుప్త మౌర్యుడు ఒక 2000 సంవత్సరాల కిందట ఒక అశ్వమేధ యజ్ఞం చేయడానికి ప్రయత్నం చేశాడు, పూర్తిగా చేయలేదు. కానీ ఈనాడు అమెరికాలో, ఇంగ్లాండ్లో, సౌత్ ఆఫ్రికాలో, విదేశాలలో అప్పుడే 3 అశ్వమేధ యజ్ఞాలు జరిగిపోయాయి. భారతదేశంలో 4 జరిగిపోయాయి. మొత్తం మీద సంకల్పం ఏంటి అంటే, గురుదేవుల యొక్క సంకల్పము ఈ విశ్వం అంతటా కలిపి, విశ్వం అంటే నా ఉద్దేశం భూమి, అంత భూమిలో 108 అశ్వమేధ యజ్ఞాలు జరగాలి అని. మన కోరిక ఏంటి అంటే, రాష్ట్రానికి ఒక అశ్వమేధం అనే వాళ్ళ లాజిక్. మనం ఏమన్నాం, ఊరికి ఒక అశ్వమేధం ఎందుకు చేయలేము అన్నది మన సంకల్పం. ఆంధ్రులు తలుచుకుంటే అద్దే ఉంది, కానీ తలుచుకోవాలి.